రుణం తీరిందా వాడు ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే చచ్చిపోవడం జరుగుతుంది. జరిగితే వీళ్ళకి మళ్ళీ గర్భశోకం, ఆయనకి ఎలాగో నష్టం తెచ్చాం మళ్ళీ వీళ్ళకి కూడా గర్భశోకం ఎందుకు తెచ్చిపెట్టడం అని ఆవిడ ఏం చేసిందనమాట, డబ్బులు పుచ్చుకోవద్దండిట అన్నట్టే శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆ కొడుకు బంగారపు రంగులో ఉన్నాడు, చెవి దగ్గర మచ్చున్నది. మీరు చెప్పినట్టే ఉందమ్మా, మీరు నిజంగా ఎంత జ్యోతిష్కురారు అనగా, ఏం జ్యోతిష్కం పాత కురాలని నేను జ్యోతిష్కురాలని కాదు అనుకున్న లోపల, నేను చెప్పినట్టు జాగ్రత్తగా చూసుకోండి, కుర్రాడి దగ్గర మాత్రం డబ్బు పుచ్చుకోద్దండి. ఈ కుర్రాడికి క్రమంగా 8 ఏళ్ళు వచ్చాయి. 8 ఏళ్ళు వచ్చాక చెవులు కుట్టించారు. వాళ్ళ ఆచారం ప్రకారంగా చర్మకారులు చెవులు కుట్టించాలి, జాంబవంతుడి పూజ చేయాలి అనే నియమాలన్నీ చేయించారు. ఈ కుర్రాడు అప్పుడప్పుడు పిల్లలతో కలిసి పొలాలకెళ్ళి పనులకు వెళ్ళినా, అక్కడ నుంచి పావలాయో అర్థం వచ్చినా ఈ తల్లిదండ్రులు పుచ్చుకునేవారు కాదు, నీ డబ్బులు నీవే అనేవారట. వాడు ఎంత ప్రయత్నించినా పావలా ఇవ్వలేకపోయాడు వాళ్ళకి. ఆయనకి పూర్వజన్మ తెలుసు కదా, అందుకనైనా ఎప్పటికప్పుడు డబ్బు సంపాదించి రుణ విముక్తి పొందాలనుకునేవాట, కానీ రుణ విముక్తి పొందలేదు. ఇంకో తమాష ఏం జరిగింది తెలుసా, ఆయన పుట్టేటండి, పుట్టిన తర్వాత అసలు అన్నం తినలేదు, తల్లి పాలు తాగల. తల్లి పాలు తాగితే రుణం పెరుగుతుంది కదా, అందుకని పాలు తాగకుండా మూత అలా బిగుసు కూర్చున్నాడు. తల్లి తన స్తనం నోట్లో పెట్టినా తాగలేదు. అప్పుడు మళ్ళీ ఈ చర్మకారుడు పరుగు పరుగున చింతామణి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి మీ దయవల్లో కొడుకు పుట్టాడు అనుకున్నాం, కానీ ఆ కొడుకు పాలు తాగట్లేదు, ఏడవట్లేదు, పాలు తాగకపోతే ఆకలికి చచ్చిపోవడం అనగానే అప్పుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చేవిడ పాలు ఎందుకు తాగట్లేదా అని పరిశీలించింది. ఆవిడ యోగ దృష్టి కలిగింది కదా, ఆవిడకి అర్థమైపోయింది, తల్లి పాలు తాగే కొద్దీ తల్లికి రుణం పెరిగిపోతుంది, తద్వారా నేను పతనోన్ముఖుండి అయిపోతానని ఈయన తాగకుండా భీష్మించుకున్నాడు అని గ్రహించి, కస్వం బాలక, ఎవడవు బాలక అన్నదట, ఏది అప్పుడు పుట్టిన పిల్లవాడి, బాలికే యతిరహం, ఓ బాలిక నేను ఒక యతిని, కస్మాచ్చ మరి ఎందుకు పుట్టావు, ఏం చెప్పను, నేను కానొకప్పుడు గంగానదీ తీరంలో కాళ్ళు కాలి ఒక చెప్పులు జత చూసి అది ధరించాను, ఆ చెప్పులు ధరించిన పాపానికి, అతని డబ్బులు ఎగ్గొట్టిన పాపానికి, ఇతరుల చెప్పులు అపహరించిన పాపానికి అంత ఎతినేను నేను, ఆ రుణం ఎలా తీర్చుకోవాలని బెంగపెట్టుకొని శరీరం విడిచిపెట్టి ఈ మాతృగర్భంలో ప్రవేశించాను. యాంతే మతి సా గతి, చచ్చేటప్పుడు ఏది మనస్సులో ఉంటే అదే గతవుతుంది, అందువల్లే నేను వచ్చి ఇందులో పడ్డాను. కేవలం చెప్పులు ఎత్తుకుపోవటం వల్ల, ఒకళ్ళ చెప్పులు ధరించటం వల్ల, ఆ చెప్పుకి డబ్బు ఇవ్వకుండా పట్టుకుపోవటం వల్ల, ఆ పాపం వల్ల నేను పుత్రుండి పుట్టి ఇప్పుడు నానాయాతను అనుభవిస్తున్నానమ్మా. అందుకే ఇక్కడ పాలు తాగట్లా, పాలు తాగితే ఈ తల్లికి ఇంకా అప్పు పెరిగిపోతాను, వాళ్ళ తిండి తింటే అప్పు పెరుగుతాను, ఆ రుణం పెరిగితే అది తీర్చుకోవడానికి నేను నానాయాతన పడాలి, అందుకే ఏం పుచ్చుకోనంటే, అప్పుడు ఆవిడ జాలిపడి, పోనీ మా ఆశ్రమం నుంచి ఆవు పాలు తెస్తాను, అవి దేవతలకి నివేదన పెడతాను కనుక అది రుణం కాదు, అది తీసుకుంటామంటే ప్రసాదం రుణం కాదుగా తీసుకుంటానన్నట్ట. ఈవిడ తెల్లబోయింది, ఇంత పసిపిల్లాడితో అదేదో భాషలో మా అత్తారి ఎత్తనారి ఎంతంది అంది. అది మా భాషలే దేవభాష, మీది జీవభాష, మా దేవభాష, నీకు అర్థం కాదులే, అర్థమైతే నువ్వు నన్ను తిట్టుకుంటావు అనుకుని లోపల అనుకుని, నీ కుర్రాడు గొప్పవాడమ్మా, అతనికి నేనే పాలు తెస్తానని రోజు తన ఆశ్రమం నుంచిట, ఈ కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చేదాకా ఆవిడ ఆశ్రమం నుంచి ఆవు పాలు పెతికి దేవుడికి నివేదన చేసి పట్టుకొచ్చింది. ఆవిడికి ప్రాయశ్చిత్తం అది. ఆ మహానుభావుడు ఇక్కడ బారేసినందుకు చచ్చినట్టు 8 ఏళ్ళు పోషించింది మరి. కాబట్టి మనం తప్పు పని చేయటమే కాదు, ఈ తప్పుకి ప్రాయశ్చిత్తం ఎప్పుడొకప్పుడు చేసుకోవాలి. ఇతరుల వస్తువులు అన్యాయంగా తీసుకుంటే, చెప్పా పెట్టకుండా తీసుకుంటే, లేక వాళ్ళని ఎవళ్ళైనా మనం పాడు చేస్తే, దానికి తగిన ప్రాయశ్చిత్తం ఎంత గొప్పవాడైనా చేసుకోవాలి. అంటే 8 ఏళ్ళు చింతామణి పెంచింది ఆయన్ని. ఆయనేమో ఏమి ఇంట్లో తినేవాడు కాదు, పోనీ ఎక్కడో చుట్టుపక్కల పొలాల్లోకి వెళ్ళి పనిచేసి పట్టుకొచ్చిన డబ్బులు వీళ్ళు పుచ్చుకునేవారు కాదు. ఇక ఎప్పటికి తీరుతుంది ఈ రుణం? ఈయన రోజు లోపల రాత్రిపూట కూర్చుని ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా గుడిసెలో ఒక గది ఉందిలేండి, ఆ గదిలో కూర్చుని, విశ్వనాథ మహాయోగినైన నన్ను తీసుకొచ్చి ఈ సంసారంలో పారేసేవా, ఈ గృహంలో పారేసేవా, ఇంకా నాకు విముక్తి లేదా, ఎప్పటికి విముక్తి కలుగుతుంది, వీళ్ళు నా చేతులోంచి పైసా తీసుకోరు, నేను వాళ్ళకి ఆ రుణ విముక్తి కలిగించేదాకా, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేదాకా, ఆ చెప్పులకి నేను వడ్డీతో సైతంగా అప్పు తీర్చేదాకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను, నన్ను ఎలా ఉద్ధరిస్తావని ఒక రోజున భక్తితో ఆ విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇది జరిగిన 2-3 రోజులకి ఓ రోజు సంఘటన జరిగింది. ఈ చెప్పులు కుట్టే ఆయనకి ఓ మంచి మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడికి ఒక కూతురుంది. ఆ కూతురికి అవతలవాడు పెళ్లి చేస్తున్నాడు. వాడు పెళ్లికి శుభలేఖ పంపి, మిత్రమా నువ్వు ఏమైనా సరే పెళ్లికి రావలసింది, సకుటుంబ సపరివార సమేతంగా రావాలన్నాడు. అంటే ఇతడు వీడి కర్మయోగం ఏమిటి, పెళ్లికి వెళ్ళాలని ఉన్నా ఇతనికి ఒక వారం రోజుల పాటు గస్తీ పనిపడింది. పూర్వం ఏంటంటే ఈ చెప్పులు కుట్టుకునేటటువంటి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి లాటరీ సిస్టమ్ ప్రకారంగా వారానికి ఒక 7 రోజుల పాటు కాపలా కాసి పని పెడతారు. నెలలో 4 వారాలు ఉంటాయి, ఆ ఊళ్ళో 4 ఉన్నారు, అందులో ఒక వారం ఒకడేం చేయాలి, ఓ డప్పుచ్చుకుని వీధులంతా రాత్రి తెల్లవారులు గస్తీ తిరగాలి. మొదటి జాము గడుస్తోంది, దొంగలుంటారు, జాగ్రత్త హోయ్ అని అరవాలన్నమాట. అలా 7 రోజులు డ్యూటీ పడింది వీడికి. ఈ 7 రోజులు ఏకంగా వాడికి డ్యూటీ ఉండదు, మళ్ళీ ఎప్పుడో నెలల తర్వాత అవుతుంది. ఇదంతా వంతులు వారి అన్నమాట. ఆ వంతులో వాడికి ఈ రోజు మొదలుకొని ఒక 1 వారం రోజుల పాటు వంతు వచ్చింది. ఎల్లుండి చూస్తే స్నేహితుడి కూతురు పెళ్ళి, తనకు చూస్తే రాత్రి గస్తీ తిరగవలసినటువంటి డ్యూటీ పడింది. ఈ డ్యూటీ మగవాళ్ళే కానీ ఆడవాళ్ళు చేయడానికి వీల్లేదు. పోనీ పెళ్ళడానికి ఇచ్చి పంపిద్దామంటే ఇప్పుడంటే కలియుగంలో భర్త గారి ఇంట్లో కూర్చొని భార్యను చక్కగా షాపులోకి పంపితే ఇవిడు చక్కగా ఫ్యాన్సీ కొట్లో కూర్చొని వ్యాపారం చేసి పెడుతోంది. కానీ కుదరదు కదా, ఆ రోజుల్లో ఆడవాళ్ళు రాత్రిపూట తిరగడం నిషేధం. ఎందుకంటే ఏమో ఏదో భగ్యుడు ఏం చేస్తాడో, దొంగవాడు ఉంటాడు కదా అని మగవాళ్లే డప్పయ్యాలి. ఒకవేళ ఆడవాళ్ళు డప్పయ్యాల్సి వస్తే మగవాడు ఒకడు సాయం ఉండాలి. ఇన్ని నియమాలు. అందుకని ఆయన భార్యను పిలిచి, స్నేహితుడి కూతురి పెళ్ళి, జీవితంలో ఒకే ఒక్కసారి మరపురానటువంటి సంఘటన జీవితంలో వివాహం అంటే, అటువంటి వివాహానికి ఎల్లుండి వెళ్ళకపోతే శాశ్వతంగా మిత్రుడితో విరోధం వస్తుంది, పెళ్లికి వెడదామా అంటే గస్తీ డ్యూటీ నా మీద పడింది, గస్తీ తిరగవలసిన బాధ్యత నా నెత్తి మీద ఉంది, ఏం చేయను భార్యామణి అనగానే, ఈ కుర్రాడు చాలా తెలివైన వాడు కదా, నాన్న ఓ పని చేద్దాం, ఆడవాళ్ళకి మగవాళ్ళు సాయం ఉండొచ్చు కదా, నీ బదులు నేను గస్తీకి వస్తాను, నేను కుర్రాడినే భయం అక్కర్లా, అమ్మ నాకు రూట్ చూపించిందనుకో, నాయన ఇది వీధి, ఇదొక వీధి, ఇది ఆ వీధి, ఇది ఈ వీధి అనే వీధులు చూపిస్తే ఆ వీధుల్లో నీ బదులు నేను డప్పుచ్చుకుని డుమ్కు డుమ్కు డుమ్కని కొడతాను, మెలకుగా ఉండండు హో అంటాను, అమ్మ నాకు సాయం ఉంటుంది కనుక నీకు భయం ఉండదు, మగవాణ్ణి కనుక రాజుగారి వల్ల నీకు గండము ఉండదు. ఏమంటావు అనగానే, భలే ఆలోచనరావు కొడుకోయ్, కొడుక ఎంత మంచి మాట చెప్పేవరో కొడుకోయ్ అని ఆ విధంగా ఆనందంతో వాడిని కౌగిలించుకుని, కానీ ఒకటి జాగ్రత్తనైనా కుక్కలు ఉంటాయి అప్పుడప్పుడు, కాస్త అమ్మ పెద్ద కర్ర ఒకటి ఇస్తా కర్ర పుచ్చుకో, డప్పు ఎలా కొట్టాలో తెలుసు అంటే నాకు తెలిపాడేంటి, నా డప్పు నేను కొట్టుకున్నాను ఒకప్పుడు అన్నాడు ఆయన. సరే ఇప్పుడు ఈ డప్పు కొట్టడం నేర్పాడు ఆయన, మరి ఏం మాట్లాడాలి చెప్పునా అన్న అన్నట్ట. మొదటి దాము గడుస్తోంది, తలుపులు జాగ్రత్త, దొంగలు ఉంటారు, కాస్త ఇంట్లో తిరుగుతూ ఉండండి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తను 3 సార్లు అరిచి ఆ తర్వాత డుబుకు 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 డుబుకుని బాధాలి, డప్పు కొడతావా అంటే కొడతానన్న, నువ్వు ఒకసారి చెప్తే నాకు వచ్చేస్తుంది అన్నట్టు. పెళ్ళాన్ని పిలిచి, జాగ్రత్త, లేక లేక పుట్టాడు కొడుకు, కాస్త కుక్కలు అవి కరవకుండా చూడు, కర్రొచ్చుకుని కూడా వెళ్ళు, దారిలో తాగడానికి కాస్త గంజి ఇలాంటివి పెట్టాడు, ఆ రోజు టీలు తాగేవారు కదా, కాస్త గంజో రాగి జావో పట్టుకెళ్ళి అంటే అలాగే లేవయ్యా నువ్వు వెళ్ళవాయ్, మన అబ్బాయి మంచోడేలే అందుట. వీడు హాయిగా పెడిగడిపోయాడు. ఇక ఆ రాత్రి గస్తీ బాధ్యత ఈ కుర్రాడి మీద పడింది. ఈ కుర్రాడు వాళ్ళ అమ్మను వెంట పెట్టుకుని డప్పు పుచ్చుకుని బయలుదేరాడు. వాడు వెళ్ళి ఏమన్నాడు తెలుసా, మొదటి జాము గడుస్తోంది, ఓహో ఈ దొంగలు ఉంటారు అనలా, ఆశయా బద్ధతే లోక, ఆశయా బద్ధతే లోక కర్మణా బహు చింతయా, ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత అన్నట్ట. సంస్కృత శ్లోకం చెప్పాడు యోగీశ్వరుడు కదా. ఈ లోకమంతా ఆశతో బంధింపబడింది, అందరికీ ఆశ, చచ్చిపోయేవాడికేమో ఇంకొక 5 ఏళ్ళు ఆయువు పెరగకపోతుందా అని ఆశ, రోగిష్ఠాడికి రోగం తగ్గకపోతుందా అని ఆశ, పెళ్ళి కాని వాడికి పెళ్ళి కాకపోతుందా అని ఆశ, అయిన వాడికి ఇంకో భార్య రాకపోతుందా అని ఆశ, భార్యామడికి పిల్లలు పుట్టకపోతారా అని ఆశ, పుట్టిన వాళ్ళకి ఆస్తి రాకపోతుందా అని ఆశ. ఇలా ఎవరికి చూసినా ఏదో ఒక ఆశ లేకుండా ఎవడన్నా ఉంటాడా? ఈ విధంగా లోకంలో అందరూ ఆశ చేత బంధింపబడి ఉన్నారు. అందువల్ల ఎన్నెన్నో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, రకరకాల చింతల్లో ఆలోచనల్లో పడిపోతున్నారు. ఈ ఆశతో ఈ చింతల్లో నేను నా కొడుకు కొడుక్కి పెళ్ళాం, ఆ తర్వాత మనవడు మనవడికి మనవడు అనుకుంటున్నాడు, కానీ ఆయుక్షీణం నజానా, ఈలోపు వీడు ఆయువు క్షీణించిపోతుంది తెలియదు వీడికి. చుచ్చుచ్చు తుత్తు ఫోనుల్లో ముద్దులు మాయిదారు గొడవ, ఈలోపు వాడు ఎముడు గుద్దుతున్నాడు విప్పేదా తెలియదు వీడికి అనమాట, కిక్కి అని అంటున్నాడు. ఈ అండంలో ఆయుక్షేణం నజానాది, తన ఆయువు పోతుందని తెలియదు. మంచి కార్యాలు చేసుకుని భగవన్నామం చేసి తరిద్దామని అనుకోవడం లేదు. ఇలా ఆయువుని గ్రహించలేకపోతున్నారు మానవులంతా కూడా. కాబట్టి తస్మాత్ కాబట్టి జాగ్రత్త జాగ్రత్త మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి అంటే ఆయువు పోతుందని మెలకువగా ఉండండి. ఆయన ఎవరు వాడు దొంగలు పడతారు మెలకువగా ఉండండి అని బట్ట వీడు ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. దాంతో వాడమ్మ కంగారడి, అదేంట్రా అదేదో పిచ్చి పిచ్చి భాషలు పలుకుతున్నావు, రాజుగారికి తెలిస్తే కొట్టేస్తారు రోయ్, శిక్ష వేసేస్తారు నాయన, నా మాట విను, దొంగలడతారు, మొదటి జాము మెలుకుగా ఉండండి అని అలా అంటే నేను అలాగే అన్నానమ్మా. కాకపోతే నువ్వేమో అందరికీ అర్థమయ్యే భాషలో అన్నావు, నేను నీకు కొంచెం అర్థం కాని భాషలో అన్నాను, నాది వ్యర్థం కాదన్నట్టు వీడు. ఆ పూట దైవయోగం వల్ల ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు తన అంతఃపుర పైభాగానికి వెళ్ళేట నిద్రపట్టక ఆ పూట చల్లగా గాలి వేస్తుంది, ఆ గాల్లో అటు ఇటు తిరుగుతున్నాడు ఆయన. ఆయన కాశీరాజు పైగా అందుకని హాయిగా అంతఃపురం పైకి ఎక్కాడు. ఆయనకి కుర్రాడు చక్కని కంఠంతో పలికిన శ్లోకం వినబడింది. మతిపోయింది ఆయనకి. ఏమిటిది? మొదటి జామున దండోరా వెయ్యవలసినటువంటి ఒక కుర్రవాడి నోటి వెంబడొచ్చే శ్లోకమా ఇది? అహో, వేల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు పలకలేని వేదాంత రహస్యం ఒక్క శ్లోకంలో చెప్పాడు, ఇదేంటో చూద్దాం. నిద్ర మానేసి వీడు ఇంకేం శ్లోకాలు చదువుతాడో చూద్దాం అనుకున్నాడు ఆయన. రెండో జాము వచ్చింది. రెండో జాములు ఏమన్నాడు వీడు వెంటనే, కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః ఆయుక్షేణం న జానాతి, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపహారార్థం తస్మాత్ జాగృత జాగృత. దొంగలంటూ వేరే ఎక్కడా ఉండరు. దొంగలు పడతారు మెలకుగా ఉందాం అనుకుంటారేమో. మన శరీరం అని ఒక ఇల్లు ఉంది. ఈ శరీరం అనే ఇంట్లో ఆరుగురు దొంగలు పడ్డారు. ఒక దొంగ కామం, రెండోది క్రోధం, మూడోది లోభం, నాలుగోది మోహం, ఐదోది మదం, ఆరోది మాత్సర్యం. ఈ ఆరు శత్రువులు శరీరం అనే కొంపలో తెష్టేసు కూర్చున్నారు. ఆ దొంగలు ఏం చేస్తారు? డబ్బులు ఎత్తుకుపోతారు, రత్నాలు ఎత్తుకుపోతారు, బంగారం పట్టుకుపోతారు. కానీ ఈ శరీరంలో ఉన్న దొంగలు జ్ఞానరత్నాపహారార్థం, మీలో ఉన్న జ్ఞానం అనే రత్నాలు ఎత్తుకుపోతారు. ప్రతివాడు అంతో ఎంతో జ్ఞానంతో ఉంటాడే, ఈ కాస్తో కోస్తో ఉన్న జ్ఞానం అనే సంపద వీళ్ళు ఈ కామక్రోధాది శత్రువులు దొంగలు ఎత్తుకుపోతారు. కాబట్టి ఆ దొంగల వల్ల నీ జ్ఞానం అనే సంపద తస్కరింపబడకుండా జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి అన్నాడు ఆయన. ఇంకా రాజుగారు ఆనందం తట్టలేకపోయాడు, పట్టుకోలేక ఆహా, యోగశాస్త్రం ఇంత సులభంగా చెబుతున్న ఈ కుర్రవాడు ఎవడో చూద్దాం అనుకుని మళ్ళీ అలాగే వాడు ఎటువే పెడుతున్నాడో అటే చూస్తూ ఈ శ్లోకాల కోసం చూసేట. మూడవ జామ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏమన్నాడు వీడు, మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తల్లి లేదు తండ్రి లేదు కాబట్టి వాళ్ళేదో మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, కోడలు ఉందనుకుంటావు, భ్రమ. తల్లి పోయింది రేపు పొద్దున ఎవరు తల్లి మనకి, ఆవిడికి మనకి ఏ బంధం లేదు. ఈ తండ్రి లేడు, ఇల్లు లేదు, నీ డబ్బు లేదు, ఏమీ లేదు. ఉంది అనుకుంటున్నావు, మహామాయలో పడిపోతున్నావు. అంతా మాయ, కన్ను మూసి తెరిచేలోపు అంతా హుళక్తి. మనం కళ్ళ ముందు చూడలేదు కండి, మా నాన్నగారు లేరు, వాళ్ళు నాకు కనపట్ల, మా అమ్మ కనపట్టలేదు, ఎంతోమంది మన పెద్దలు కనపడకుండా పోయారు, మిత్రులు కనపడకుండా పోతున్నారు, ఇవాళ వాళ్ళు కనపడ్డాలో రేపు మనము కనపడ్డాలా, ఎవడి దారిని వాడు వెళ్ళిపోవటం లేదా. జీవుడు తాను ఒక్కడే వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరికి ఎవరు లేరు, అంతా మహామాయ. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర, బంధువులు సహోదరులు ఎవరు లేరు. అందుకే ఎప్పుడు అన్నదమ్ములు కొట్టుకోద్దురు అని ఎన్నోసార్లు చెప్పాను నేను. నాయనలారా, ఏదో అదృష్టం ఉండి ఈ జన్మలో మీరు అన్న తమ్ముడు అయి పుట్టారు, ఎంతకాలం ఉంటారో తెలియదు. రేపు పొద్దున్న నువ్వు ఉండవు, అన్న ఉండడు, తమ్ముడు ఉండడు, ఆ తర్వాత రమ్మంటే రాదు. ఉన్న నాలుగు రోజులు ఒకడి మీద ఒకడు కోర్టులో కేసులు ఎందుకు, ఈ ఆస్తులు గొడవ ఎందుకు, పిచ్చాడు అసలు వీడే నాస్తి అంటే ఇంకా ఆస్తి ఏదండి, ఇంకెందుకు యుద్ధం, పోతే పోతుంది. వాడు అడిగాడు నాలుగు గజాలు ఇవ్వండి కొంపేమలు కదా. ఎంత అదృష్టమో తెలుసా, మన అన్నదమ్ములు మన సొమ్ము తింటే అంతకంటే గొప్ప యోగం లేదు. మా అన్నదమ్ములు మాత్రం దేవుడి దేవుళ్ళు అలాగే అనుకుంటాం, ఒకడి కోసం ఒకళ్ళు త్యాగం చేసుకునేవాళ్ళం. మేము అదృష్టం ఆరుగురికి అలా బుద్ధి పుట్టింది, అందులో అనుభవంతో చెబుతాను అన్నమాట. హాయిగా అన్నగారు, తమ్ముడు, ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి కూర్చుని పంచుకు తింటూ ఉంటే ఉన్న ఆనందం మనం ఒక్కడమే పోగేసుకుంటే ఈ దరిద్రపు పురోగు వల్ల ఏం ఉపయోగం లేదు. మనం పోగేసుకునే ఆస్తి పాపం పోగది, ఇది పాపపు పురోగు, సంపదలు ప్రూఫ్ కాదు. కాబట్టి బంధువులు లేరు, సహోదరులు లేరు, ఈ గృహం లేదు, ధనం లేదు, రేపు ఎవ్వరూ ఉండవు. కాబట్టి శరీరం ఉండదని గ్రహించి ఈ శరీరం పోయేలోపు మోక్షం పొందడం కోసం మెలుకువగా ఉండు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి అది. కర్మణ జాయతే జంతు, ఈ నాలుగో శ్లోకం, జన్మనా బహుచింతయా, ప్రతివాడు కర్మ వల్ల పుడుతున్నాడు, ఆ తర్వాత ఎన్నెన్నో పాపాలు చేస్తున్నాడు, అయినా సరే ఎప్పటికీ ఈ కర్మకి మాత్రం విముక్తి పొందలేకపోతున్నాడు. ఈ కర్మ నుంచి విముక్తి పొందడం కంటే గొప్ప జ్ఞానం లేదు. కాబట్టి కర్మ నుంచి విముక్తి పొందడం కోసం కర్మాచరణమునందు మెలకువగా ఉండు అన్నాడు ఆయన. ఈ రాజుగారు నాలుగు శ్లోకాలు విన్నాడు కదా, ఇక ఆయన కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయి ఇంక నిద్రపోకుండా స్నానం చేసి ఆ తర్వాత జపం చేసుకుని సభాభవనంలో ప్రవేశించాడు. ఈలోపు ఈ కుర్రవాడు తల్లితో కలిసి తెల్లవారుసం వరకు ఈ నాలుగు శ్లోకాలు అయ్యాయి కదా, డప్పులు వాయించుకుంటూ శ్లోకం చదివి ఇంటికి వచ్చాడు, స్నానం చేసి కూర్చున్నాడు. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళ నాన్న కూడా వచ్చేసాడు, ఈ చర్మకారుడు కూడా. రాత్రి అబ్బాయి చాటింపు బాగా వేశాడంటే భలే వేశాడయ్యా, నీ నోరేమో ఎప్పుడు చూసినా గుణకరాల శబ్దంలో ఉంటుంది, మన అబ్బాయి గొంతుకుంది, అబ్బాయి ఎంత మధురంగా ఉందో. కాకేనయ్యా నాకు ఒక అనుమానం, అది ఏదో భాషలో పాడాడు, ఆ పాటలకు అర్థం నాకు తెలియలేదు అనుకో. ఏట్రా బాబా పాటలకు అర్థం అని అడిగితే అది సంస్కృతంలో చెప్పానంటున్నాడు, అది ఏటో నాకు తెలియదు అందుకే పాప ఆవిడ అమాయకంగా. పోలం ఏదైతే నేను మొత్తం మీద మెలకుగా ఉండమని చాటింపు వేశారు, నేను లేకపోయినా నా కొడుకు భలే అందొచ్చాడు అనుకున్నట్టు వీడు. ఇలా అనుకుని వీడేదో ఇంత సద్యన్నం తిందాం అనుకునే సమయానికి రాజభటులు వచ్చారు, యమకంకరుల్లో ఉన్న రాజభటులు. రే ఈ రాత్రి చాటింపు డ్యూటీ ఎవరిదిరా అంటే నాదే బాబాయ్య అన్నట్ట. రాజుగారు ఇప్పుడే స్నానం చేసి జపం చేసి సభాభవనంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. కూర్చోగానే రాత్రి చాటింపు వేసిన వాడు ఎవడో వాణ్ణి తక్షణం సభలోకి తీసుకురమ్మన్నారు. నడవరా బాబు అన్నట్ట. దాంతో వీడికి గుండెలో బాంబు పడిపోయింది, కంగారు వచ్చేసింది. ఏం జరిగింది అంటే, ఏమని లేదయ్యా, మన అబ్బాయి ఊరికే టముకేసాడు అంతే అంది ఆవిడ. నేనేం మాట్లాడలేదు నాన్నగారు, మరేం పర్వాలేదు అన్నట్ట. ఏమీ మాట్లాడకపోతే రాజుగారు సభలోకి ఉన్న పడంగా ఎందుకు రమ్మంటాడు, ఎన్నాళ్ళు లేనిది. సర్లే ఏం చేస్తాను, నీతో పాటు నేను వస్తాను, ఏదన్నా తేడా వస్తే నేనే రాజుగారి కాళ్ళ మీద పడి ఆ శిక్ష అనుభవిస్తాను. నీకే ఊరి శిక్ష వేసేస్తే నేను తట్టుకోలేను రా బాబాయ్, ఆ శిక్ష ఏదో నేనే వేయించుకుంటాను. అందుకే ఈ ఆడాడమాట వినకూడదు, అదేమో డప్పేస్తాడు అబ్బాయి అంది. నేనేమో ఆ డప్పు వాడి చేతిలో పెట్టా, ఆ డప్పు నాకు ముప్పు వచ్చింది అనుకుంటే కుర్రాన్ని వెంట పెట్టుకుని అందంగా ఉంటాడు, గిరదాలు చుట్టుతూ ఉంటాడు, నా బంగారం లాంటి కొడుకు ఏమైపోతుందో అనుకున్నట్టు పాప ఇప్పించాడు అనుకుని సభాభవనానికి వెళ్ళాడు. రాజుగారు సభలో ఉన్నారు. దూరం నుంచి ఈ కుర్రాన్ని చూడగానే అసలు ఆయనకి ముందు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అండి. ఆ పిల్లవాడిని చూడగానే వాడే డప్పు వేసినవాడని అర్థమైపోయింది. సభాభవనంలో అంతమంది చూస్తూ ఉండగా సింహాసనం మీద నుంచి లేచి ఆ పిల్లవాడిని ఎదురేగి కౌగిలించుకుని తీసుకొస్తే అందరికీ మతిపోయింది. ఎక్కడో చెప్పులు కుట్టుకునే ఒక కుర్రాడు డప్పు వేసిన వాడిని రాజుగారు కౌగిలించుకుని తీసుకొస్తున్నాడు అనుకున్నారు. పూర్వం జ్ఞానం ఎక్కడుంటే అక్కడే ఉండేవారు రాజులు, మహానుభావులు వాళ్ళు. వాళ్ళకి కులం లేదు, మతం లేదు, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గౌరవించాల్సిందే. చండాలోస్తు సతుర్థిదోస్తు గురురిత్యేష మనీషా మమ అన్నారు మన శంకరాచార్యులు వారు. అది మన వేద సంస్కృతి అంటే. చండాలుడైన దిగుడైన జ్ఞానం ఎక్కడుంటే అక్కడ, అతడు నా గురువు అన్నాడు. ఆయన కౌగిలించుకుని తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. చిన్నపిల్లాడు కదా, ఎంత జ్ఞానైన వరి బాబు. రాత్రి చాటింపు వేసింది నీవేనా అంటే అవునండి. ఆ నాలుగు శ్లోకాలు నీకెవరు చెప్పారంటే మయా విరచితం అన్నాడు ఆయన. నేను రచనల్లా, మయా నా చేత విరచితం రచింపబడింది. ఈయనకి మతిపోయింది, బాబు ఇంత జ్ఞానం ఇంత చిన్న వయసులో నీకు ఎవరు నేర్పారంటే, ఇక్కడ సంస్కృతం మా తండ్రికి అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను, నేను పూర్వజన్మలో మీరు పరిపాలిస్తున్న కాశీ సామ్రాజ్యంలో ఉన్న ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో ఆశ్రమ నిర్వహణ చేసే స్థాపకుడైన యోగిని. ఈ తండ్రి ఇప్పుడు నాకు ఈ దేహం ఇచ్చిన, ఈ పార్థివ శరీరం ప్రసాదించిన తండ్రి గారు చెప్పులు అక్కడ పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా చెప్పులు ధరించాను, చెప్పులకి డబ్బులు ఇవ్వకుండా ఎత్తుకుపోయిన పాపానికి ఈ జన్మెత్తి ఆయన కడుపున పుట్టాను, ఆ రుణం తీరట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, ఆ రుణం దారుణం అయింది నాకు అనగా ఆయన తెల్లబోయి, ఆహా ప్రజలారా చూశారా, ఎంత గొప్పవాడైనా ఇతరుల వస్తువు అడగకుండా తీసుకుంటే అది మహాపాపం దొంగతనం, అన్నిటికీ మించి చెప్పులు వస్త్రము ఒకళ్ళదొకళ్ళు తడుక్కోకూడదు, ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు ఎత్తుకుపోతే దానివల్ల ఎంత నష్టమో తెలుసుకోండి అని చెప్పి, మహానుభవ మీరు నాకు గురువు, గురువు గారు నాకు జ్ఞానోపదేశం చేశారు 4 శ్లోకాల ద్వారా, ఆ 4 శ్లోకాలకి 4000 రత్నములు మీకు కానుక ఇస్తున్నాను, దక్షిణగా పుచ్చుకోండి అన్నట. దక్షిణ పుచ్చుకోవచ్చు, దొంగతనం చేయకూడదు అడగకూడదు, కానీ ఇస్తే మాత్రం ఎంతైనా పుచ్చుకోవచ్చు. కాబట్టి ఆయన 4000 మహారత్నములు అమూల్య రత్నములు ఒక గంపలో పోయించి ఈయనకి ఇచ్చారు. ఒరే నాయన నీకు మహారత్నం పుట్టిందిరా, పుత్రరత్నం ఈ రత్నాలు లెక్క తీసుకెళ్ళి అంటే నేను ముట్టుకోనండి అనేది వాళ్ళు. వాడు మహామూలు వాడు కాదు, మా చింతామణి గారు చెప్పారు ఇది ముట్టుకుంటే కొంప మునిగిపోతుందని చెప్పింది కావిడ అంతరార్థం. అడిగేం తెలియదు వాడికేం పూర్వజన్మలో ఈ చెప్పుల వల్ల వీడు పుట్టాడు ఇవేం అడిగి తెలియవు, కానీ మా చింతామణి గారు చెప్పారండి నేనేం పుచ్చుకోనండి, మా అబ్బాయి సొమ్ము నాకు వద్దండి బాబు, ఆడిని మీరు పొగిడారండి ఊరేయలేదండి నాకు చాలండి, ఈ రత్నాలతోటి వాడు చక్క మంచి భవనం కట్టుకుంటాడు, మా ఊళ్ళో మా గుడిసెలో ఇంత పెద్ద బిల్డింగ్ ఎవరికీ లేదు, వీడు మంచి రాజభవనం కట్టుకుంటాడు, వీడికి చక్కని చుక్కను పట్టుకొచ్చి పెళ్లి చేస్తాను రాజా మహారాజా, ఆ తర్వాత వీడు మళ్ళీ ఓ 60 మంది పిల్లల్ని కంటాడు చక్కగా హాయిగా సుఖంగా ఉంటాడు సుమా అని పలికి, ఒరే గంపుచ్చుకోరా అన్నట్ట. గంప నేను మోయలేను అన్నట్ట, గంప నువ్వు మోయిపోయినా దుంప తగ్గుతుంది నేను మాత్రం మోయను అని మహారాజా ఎలాగో కానుకలు ఇచ్చారు, ఒక రాజభటుడు కూడా కష్టమా ఇంటి దగ్గర పంపరా అన్నట్ట. రాజుగారు నవ్వుకుని రే ఎవరక్కడ ఈ గంప మోసుకుని ఈ చర్మకారుడి ఇంట్లో పెట్టండి అన్నట్ట. ఈ గంప మోసుకుంటూ భటుడు తర్వాత ఈ తండ్రి కొడుకు మొత్తం 3 మళ్ళీ సరిగ్గా వాళ్ళ ఇంటికి బయలుదేరారు. దారి పొడుగుతా తండ్రి ఎంతో మెచ్చేసుకుని, భలే కొడుకు పుట్టావురా ఇన్ని అసలు నీకు ఎలా వచ్చినా బుడ్డోడా బుడ్డోడా అన్నట్టు పైగా, ఏదో ఆ కాశీ విశ్వనాథుడి దయవల్ల వచ్చిందన్నాడు ఈయన. కాశీ విశ్వనాథ ఏమిటి నాకు ఈ పరీక్ష, చక్కని శ్లోకాలు చెప్పాను, శ్లోకాలకి దక్షిణగా రాజుగారు ఇన్ని నవరత్నాలు ఇచ్చారు, ఈ నవరత్నములు మా నాన్నగారికి ఇస్తే రుణం తీరిపోతుంది పోదామంటే ఈయన పుచ్చుకోడు ఎలా అని మళ్ళీ కాశీ విశ్వనాథుడిని తలుచుకుంటూ వచ్చాడు. ఆ పూట కాశీ విశ్వనాథుడు అనుగ్రహించాడు, వీళ్ళంతా అక్కడికి వచ్చారు, ఈయన గంప లోపల పెట్టాడు భట్టుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఈ తండ్రి కొడుకును బయటికి తీసుకొచ్చి పెళ్ళాన్ని పిలిచి అబ్బాయికి దిష్టి తీయి అనే లోపు ఆ మొత్తం గూడె అగ్ని ప్రమాదంలో చిట్టపట శబ్దాలతో అడ్డుకుపోయింది. గుడిసెలు కదా, ఆ పక్క గుడిసె నుంచి నిప్పి దీని మీద పడి వేళ్ళ గుడిసె కూడా కాలిపోయింది. ఈ గుడిసెలు కాలిపోవడం అందరూ కంగారు పడి గుడిసెలో ఉన్న సామాన్లన్నీ బయటికి తెచ్చుకోవడం మొదలెట్టారు. ఆ బయటకు తెస్తుంటే కుర్రాడు అన్నాడు, నాన్న సామాన్ అందిస్తా సామాన్ అందిస్తానని గుడిసెలో దూరి ఈ సామాన్ అందిస్తున్న వంకతోటి ఈ నవరత్నాల గంప కూడా వాళ్ళ అమ్మకి అందించాడు వాళ్ళ నాన్నకి. ఆ గంప వాళ్ళ అమ్మ నాన్న పుచ్చుకొని బయటెట్టుకున్నారు. వాళ్ళకేం తెలుసు, ఆ గంప ఇస్తున్నప్పుడే నా రుణం తీరిపోతుంది, అహం రుణ విముక్తోహం అనుకుని వాళ్ళ చేతిలో పెట్టాడు. అలా పెట్టి వాళ్ళు పుచ్చుకున్నారో లేదో ఈయన మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో సామాన్ తెచ్చేలోపు పైనున్న దూలం విరిగి ఆయన మీద పడింది, కాలిపోయాడు. ఆ ప్రాణం లేచింది, అక్కడెక్కడో దాచుకొచ్చాడుగా పాత శరీరం, మళ్ళీ ఆ పాత శరీరంలో ప్రవేశించాడు. పాత శరీరంలో ప్రవేశించి తలుపు టక్కన తట్టగానే శిష్యులు అమ్మాయ మా గురువుగారు మళ్ళీ వచ్చేశారు అనుకున్నారు, తలుపు తీశారు. కథ సుఖాంతం అయ్యింది. పాప ఈ కుర్రాడు కాలిపోయాడుగా బూడిదైపోయాడుగా, ఆ శరీరాన్ని చూసి ఇల్లు అరిపోయిన తర్వాత ఈ చర్మకార దంపతులు ఏడ్చారట, అయ్యో 8 ఏళ్ళకు వెళ్ళిపోయాడు ఈ పిల్లాడు, బంగారం లాంటి పిల్లాడు, ఎంత సన్మానం పొందాడు, ఎలా వెళ్ళిపోయాడు అని ఏడ్చి, అమ్మా సన్యాసినమ్మా మా అబ్బాయి చచ్చిపోయాడు తల్లి అని ఆ ఎముకలు ఉచ్చుకుని వెళ్ళి, మా అబ్బాయి ఎందుకు చచ్చిపోయాడమ్మా అంటే ఆవిడ తల్లబోయి మీ అబ్బాయి చావకూడదే, మీరు మీ అబ్బాయి దగ్గర ఏమైనా డబ్బు ఉంచుకున్నారా అందుట. నేను మేము పుచ్చుకోలేదమ్మా, రాజుగారు బంగారం ఇచ్చినా కూడా పుచ్చుకోలేదు తల్లి అంటే పుచ్చుకోకుండా ఆయన వెళ్ళడరా, మీరు ఏదో చేశారు చూడండి అంటే అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి, మా అబ్బాయి గుడిసెలో సామాన్లు ఇస్తూ ఇస్తూ గంపించాడు కొంపతీసి, ఆ గంపలో ఏమైనా నవరత్నాలు ఉన్నాయేమో అని ఆ గంప మోత చూస్తే నిజంగా నవరత్నాలు ఉన్నాయి. అయ్యో కొంప తీయడం కాదు కొంప కాలిందిని, మా అబ్బాయి ఈ గంపిచ్చి మా దుంప దించాడు అని ఏడ్చారు పాపం. ఆవిడ బాధపడకండి, అతడు ఒక కారణజన్ముడు, మిమ్మల్ని ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు, ఉత్తములైన పిల్లలు తక్కువ కాలంలో వెళ్ళిపోతారు, అతనికి తిలోదకాలు ఇచ్చేయండి, గంగలో స్నానం చేయండి, ఏడవకండి, నన్ను నమ్మండి అని తాపోపశమనం చేసింది. ఆ తర్వాత ఆవిడకి విషయము అర్థమైంది గురువుగారు రాబట్టి. ఇదంతా చింతామణి యొక్క పాత చరిత్రని ఈ బిల్వమంగళుడు అని పేరు కలిగిన మహానుభావుడు ఉన్నాడని చెప్పారు కదా లీలాసుకుడు, ఆయన కృష్ణకర్ణామృతం రాశాక తన గురువైన చింతామణి వల్ల నాకు జ్ఞానోదయమైంది, ఆవిడ మళ్ళీ విశ్వనాథుడి దగ్గర ఉండి కూడా చిన్న పొరపాటు చేసింది అని కథంత అంతా రాశాడు సంస్కృతంలో. ఇంత గొప్ప కథ యొక్క సారాంశం ఏమిటి? ఇంతసేపు మనం విన్నది ఒకరి చెప్పులు అపహరిస్తే అంత తప్పు, పొర్రపాటును కూడా అపహరించకండి. అందుకని బయట ఇప్పినప్పుడు మన చెప్పులు ఎవరో కదో చూసుకోండి, మన చెప్పులు కాకపోతే వదిలిపోండి పర్వాలేదు, కొత్త చెప్పులు కొనుక్కోండి, పొరపాటును కూడా వద్దు. తగదన్యు చెప్పులు తగదు తొడుగా, భూతాష్టమి పర్వముల యందు తగదు తైలాభ్యంగమును. అష్టమి నాడు ఎప్పుడు ఒంటికి తలకి నూనె రాసుకోకూడదు, అభ్యంగన స్నానం చేయకూడదు, తలంటుకు స్నానం చేయకూడదు, కాలి మీద కాలు వేసుకుని బురద ఎప్పుడు తుడుచుకోకూడదట. కాళ్ళకి మట్టి అంటుకున్నప్పుడు చాలామంది కాళ్ళు కడుక్కునేటప్పుడు కాలి మీద కాలు వేసి రుద్దుతారే, అది కూడా మంచిది కాదు. కాలు కాల తొడయగాదు. తర్వాత సాధ్యమైనంత వరకు వ్యసనుడు అంటే తాగుబోతాడు, మూర్ఖుడు, అధముడు, అవయవాలు లేనటువంటి హీనాంగుడు, ఇలాంటి వాళ్ళు ఎదురుగా వస్తే వాళ్ళని చూసి పక్కకి తప్పుకొని వాడికి దారివ్వండి. సరే పాప అలాగే అవయవాలు లేనివాడికి దారిస్తారు, తాగుబోతాడికి ఎందుకు ఇవ్వాలి? వాడు మీ మీద పడి మిమ్మల్ని తాకితే వాడితో స్నేహం చేయటం అనే పాపం వస్తుందట. అందుకని త్రాగుబోతు వస్తే, వ్యసనుడు వస్తే పక్కకి తప్పుకోవాలి, వాడికి దారివ్వాలి. అవయవాలు లేనటువంటి వికలాంగులు కూడా వస్తే అటువంటి వాళ్ళకు కూడా మనం పక్కకి తప్పుకొని దారివ్వాలి. శరమున అగస్త్యుడుండెను సురనాథుండుండెనుండ సుప్తి కనదగును, నరుడుత్తర పశ్చిమముల శరముగ నిద్రించుటెగ్గుచేయు కుమార. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోయేవాడు రెండు దిక్కులకేసే తలపెట్టి పడుకోవాలి. శరమున అగస్త్యుడుండెను, అగస్త్య దిక్కు అంటే దక్షిణం. రాత్రి పడుకునేటప్పుడు మన తల దక్షిణం వైపు పెట్టేనా నిద్రపోవాలి, లేదా సురనాథుండుండే ఉండ. సురనాథుడు అనగా ఇంద్రుడు, ఇంద్రుడు ఉండే దిక్కు తూర్పు, అనగా తూర్పు దిక్కుకే తలపెట్టి పడుకో. నాయన రాత్రి పడుకుని నిద్రపోయేటప్పుడు తూర్పు దక్షిణములకేసే తలపెట్టి పడుకుని నిద్రపోవాలి. నరుడు ఉత్తర పశ్చిమముల శరముగా నిద్రించు టెగ్గు చేయు కుమార అని కొడుకు వంకతో మనకి చెప్పింది. పశ్చిమం ఉత్తరం దిక్కు ఈ రెండు దిక్కులకేసి తిరిగి తలపెట్టుకుని నిద్రపోతే అది చాలా నాశనమును చేకూరుస్తుంది, ప్రమాదం తెచ్చిపెడుతుంది. రోజు ఉత్తరంకి తలపెట్టి పడుకుంటే తెలివితేటలు పోతాయి, మూర్ఖుడవుతాడు వాడు, వచ్చే జన్మలో పిచ్చివాడే పడతాడు. పశ్చిమం దిక్కుకేసి నిత్యం తలపెట్టి పడుకునేవాడు అప్పులు పాలవుతాడు ఈ జన్మలో కూడా, దీనివల్ల రాబోయే జన్మలో దరిద్ర జన్మ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం పశ్చిమం ఈ రెండు దిక్కులకేసి తలపెట్టుకుని నిద్రపోరాదు, అయితే తూర్పు లేదా దక్షిణం కేసి మాత్రమే తిరిగి నిద్రపోవాలి. స్నానం చేసిన తర్వాత ఈ ఒంటి మీద ఉన్న నీళ్లు ఇలా తీసేసి ఇతరుల మీద చల్లడం, పక్కన చల్లడం చేయకూడదు. వస్త్రం కూడా ఇలా దబా దబా దులపకూడదు, ఆ నీళ్లు పక్కవాడి మీద పడితే అటువంటి వాడు వచ్చే జన్మలో బట్టలు లేకుండా పుడతాడు. పాడైపోయిన బట్టలు అడుక్కుని కట్టుకునే దౌర్భాగ్యత వస్తున్నవాడు జీర్ణ వస్త్రుడై పుడతాడు. అందుకని స్నాతుడై మెయ్యినీరు చేత తొడయదు, స్నానం చేశాక ఒంటి నీరు పక్కవాడి మీద చల్లకూడదు, వస్త్రం వెదల్చకూడదు, ఆర్ప వెంట్రుకలు విదుర్పకూడదు. అలాగే తల వెంట్రుకలు కొంతమంది లటపటప కొట్టుకుంటారు ఏమిటో స్నానం చేశాక, ఈ కొట్టుకుంటే ఈ నీళ్ళు వచ్చి పక్కవాడి మీద పడతాయి, దానివల్ల బుద్ధిహీనుడు కానీ లేక మూగవాడై కానీ పుడతాడు. ఉత్తి నలుపు, కేవలం నలుపు, కేవలం ఎరుపు ఉన్న వస్త్రాలు కట్టకూడదట. ఎర్రని బట్ట కట్టినప్పుడు దానికి అంచు ఉండాలి, వేరే అంచు. అందుకే ఎర్ర వస్త్రం తెల్లంచో, ఎర్ర వస్త్రం లేక పసుపచ్చంచో ఇలా అంచు ఉండేలా చూడాలి. అంతా ఎరుపు తప్ప ఇంకో రంగు లేని వస్త్రం కానీ, పూర్తి నల్లగా ఉన్న వస్త్రం కానీ ధరించరాదు. ఈ రెండూ కూడా మనిషికి ఇటు నరకం ఇటు శనిదోషం ఈ రెండూ కూడా ఇస్తాయి. ఇక్కడ నుంచి సదాచారములు చాలా అవసరమైనవి ఎన్నో చెప్పింది ఆ తల్లి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేద సూత్రాలు. వైద్యులు ఇందులో చెప్పినట్టు నడుచుకుంటే ఆరోగ్యం బాగుంటుందని విదేశాల వాళ్ళు గుర్తించారు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అమెరికాలో వెళ్ళి చేస్తున్నారు తెలుసా, పిల్లలకు పొద్దుటే 6 కాలేజ్ స్కూల్ అక్కడ మధ్యాహ్నానికి వచ్చేస్తున్నారండి. ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి పిల్లలు 12 వరకు ఉదయమే తెల్లవారుజామున ఇంచుమించుగా 5 తల్లి లేచి పిల్లలకి స్నానం చేయించి ఇంత పెట్టి పంపేస్తుంది, వాళ్ళకి ఏదో క్యారేజ్ ఇస్తుంది, అక్కడేం తింటారనేది పక్కన పెడితే 12:30 వాళ్ళ స్కూల్ అయిపోతుంది. అప్పటిదాకా నేర్పి పంపుతున్నారు. అప్పుడు ఏమవుతుంది పిల్లలకి, ప్రాతకాలంలో లేవటం వల్ల ఆరోగ్యం వస్తుంది, బ్రాహ్మీ ముహూర్తంలో చదివిన చదువు పట్టిస్తుంది, స్కూల్కి పెడుతున్నారు, మధ్యాహ్నం వచ్చి కాసేపు ఆడుకుంటున్నారు, ఆటల వల్ల శరీరం దృఢమవుతోంది. ఇది మనకు మహాభారతం వంటివి చెప్పినటువంటి విధానం. ఆ విధానాన్ని ఇప్పుడు విదేశీయులేమో అమల్లో పెట్టుకుంటున్నారు. మనం పిల్లలు ఎప్పుడు పెడుతున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. అసలు స్కూల్లో కూర్చోవడం తప్ప, బెంచీల మీద కూర్చోవడం తప్ప వ్యాయామం లేదండి. బుద్ధి లేకుండా అయిపోతారు పాప పిల్లలు, పాడైపోతారు. ఒక్కడికి భారతం చెబుతున్నావా, భాగవతం చెబుతున్నావా, రామాయణం చెబుతున్నావా చెప్పడం కాదు, ఆ పాత్రల యొక్క విశిష్టతని రంగరించకపోతే ఈ దౌర్భాగ్యం తేరుతారు. రాముడిని తిట్టేవాళ్ళు, కృష్ణుడిని తిట్టేవాళ్ళు, అప్పుడు మనకు రావలసిన ఫలం, అందవలసిన ఫలం అందడం లేదు. కాబట్టి మనందరం ఉత్తమ మాత అయిన వదాలసకి ఓటేద్దాం, ఆవిడికి భక్తితో నమస్కరిద్దాం, అనుసరిద్దాం. ఈ క్షౌరము వంటి కార్యక్రమాలు మధ్యాహ్నమే చేయాలని మళ్ళీ ఒకసారి చెప్పింది. శ్మశానానికి వెడితే కట్టుకున్న గుట్టలతో స్నానం చేయాలి. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ఉపేత్య శ్మశానానికి వెళ్ళిన వాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్నటువంటి క్రిములు మన మీద పడతాయి కనుక ఆ అశుభ్రత, ఆ శవానికి సంబంధించినటువంటి అశుభ్రత శరీరాన్ని ఆవహించి ఉంటుంది కనుక కట్టుగుట్టలతో శుభ్రంగా స్నానం చేయాలి. మళ్ళీ స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ అంటే ఈ మధ్యన ఏం చేస్తారు, ఓ బకెట్ నీళ్లు పోసుకుని పక్కన వస్తారు. బకెట్ నీళ్లు పోసుకోవడం కదట, మీకు తెలుసో లేదో గరుడ పురాణంలో కుంకుడుకాయల రసంతో రుద్దుకోమంది. నెత్తి మీద కొంచెం నువ్వుల నూనె రాసుకొని శ్మశానానికి వెళ్ళొచ్చిన వాడు ఏం చేయాలి, కుంకుడుకాయల పులుసుతోటే స్నానం చేయాలి. మా బ్రహ్మగారు మహానుభావుడు అలాగే చెప్పాడు. నేను అప్పుడు ఆశ్చర్యపోయి చాలా చోట్ల శ్మశానం నుంచి వచ్చాక స్నానం అంటే ఏదో బకెట్ నీళ్లు పోసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారండి, మీరు ఒక్కరు శాస్త్రీయంగా చేయిస్తున్నారండి, చాలా ఆనందంగా ఉందంటే మీరు చెప్పిన పురాణమే విన్నాను అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను 98లో ఈ మార్కండేయ పురాణం చెప్పినప్పుడు ఆయన విన్నారట. ఆయన చాలా గొప్పవాడండి. అసలు ఈ పితృ కార్యక్రమాలు చాలా బాగా చేస్తాడు వారణాసి నాగేశ్వర శాస్త్రి గారని ఏలూరులో ఉన్నారు ఆయన. ఆయన మన అమ్మగారు పోయినప్పుడు ఇవన్నీ చేయించారు. ఎక్కడ పురాణంలో చెప్పింది ఒక్కటి విడిచిపెట్టలేదు. ఎలా చేయించారు, మీ పురాణం విన్నానంటే ఆ మహిమండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను చెప్పినప్పుడు మేమైనా మర్చిపోతాం కానీ వాడు మర్చిపోవట్లేదు అనమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, కుంకుడుకాయల పులుసు శరీరంలో ఒక్క సూక్ష్మక్రిమిని ఉంచదు, మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, ఈ బ్యాక్టీరియాని అన్నిటినీ తొలగిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆయుర్వృద్ధిదం అన్నారు దానికి. అందుకనే పూర్వకాలంలో కుంకుడుకాయల పులుసుతోటే తలంటుకునేవారు. షాంపూలతో పోసుకుంటే జుట్టు పాడైపోతుంది, రంగులు మారిపోతున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మార్కండేయ పురాణంలోనూ గరుడ పురాణంలో చెప్పినట్లుగా కుంకుడుకాయల పులుసుతోటే స్నానం చేయడానికి ప్రయత్నించండి. అందులో ముఖ్యంగా ఇలాంటి అశుచి కాలాల్లో. ఆ తర్వాత గురువుతో పొరపాటున పరివాదం పరిహాసం చేయొద్దన్నాడు. గురు ద్విజరాజ మంత్రి పతివ్రత తపస్సుల యందు పరివాద పరిహాసములు పరిహరించుము అని కొడుకు చెప్పింది. అందులో ముందు గురువుని చెప్పింది, గురువుగారు నీ మీద ఏదైనా హాస్యం ఆడారనుకో, నీ ఏదో కుర్రాడి మీద ప్రేమ వచ్చింది, తాత అని పిలిచారు, ఏం తాతగారు అనకూడదు. వాడు అంటే గురువుగారు పరిహాసం ఆడితే నువ్వు పరిహాసం ఆడకూడదు, గురువుగారితో వాదించకూడదు. గురువులతోటి ఎవడైనా పరివాదం చేసినా, అంటే వాదోపవాదాలు చేసినా, ఆయన్ని అపహాస్యం చేసినా, వాడికి తక్షణం పోయే కాలం వస్తుంది. మీకు వీలుంటే ఎలాగో వింటారు కదా, స్వారోచిషమను యొక్క కథ వస్తుంది. అందులో మళ్ళీ చెప్పాడు అక్కడ ఏమని, అచటం ద్వేష్టి గతాయుశ్చ సద్గురుం. గతాయుహు అంటే ఆయువు నశించినవాడు, ఒక ముక్కలో చెప్పాలంటే పోయే కాలం దగ్గరకు వచ్చినవాడు, చావు దగ్గర పడినవాడట. గురుం ద్వేష్టి, గురువును ద్వేషిస్తాడ. అంటే గురువుని ద్వేషించాడంటే అనకూడని మాటలు అంటున్నాడంటే వాడికి ఇక పోయే కాలం దగ్గర పడింది అని. అందుకని ఇప్పుడు కూడా పూర్వం గురువులు ప్రచారాలకు వస్తూ ఉంటే, యాత్రలకు వస్తూ ఉంటే, ఇదివరకు మనకి మన అదృష్టవశాత్తు భారతీ తీర్థ మహాస్వామి గారు వచ్చారు, ఇప్పుడు ఉత్తరాధికారులు శ్రీ విధుశేఖర భారతీ స్వామి గారు వస్తున్నారు. ఆ వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కరించి వారు ఏదైనా అంటే భక్తితో స్వీకరించి ఎదురుగుండా కాకుండా కొంచెం పక్కకి నిలబడి చెప్పింది వెంటనే తప్ప ఎక్కువ వాదోపాదాలు చేయకుండా, ఎదురుగుండా పరిహాసం చేయకుండా నమస్కరిస్తే ఆయువు పూర్ణాయువు అవుతుంది, యమలోకానికి వెళ్ళవట. ఇవన్నీ శంకరాచార్యుల వారు కూడా మనకి వారి జీవిత చరిత్రలో చెప్పారు. అంతటి శంకరుడు జగద్గురు అయ్యుండి కూడా గురువు గోవిందపాదుని చేయించాడు లేదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, గురువుల ఎడల పరివాదం పనికిరాదు. అంటే పిచ్చివాగుడు వాక్కూడదు, వాదోపాదం చేయకండి. మీకు గురువు ఏదన్నా చెప్పినప్పుడు నచ్చకపోయినా అది గురువు చెప్పాడు, నచ్చేలా చేసుకోవాలట. గురువులు సాధారణంగా శాస్త్ర నిషిద్ధములు చెప్పరు, మన దృష్టితో మన కోణంతో వాళ్ళ గురించి తెలియకపోవటం వల్ల ఏమిటి ఇది ఇలా చెప్పాడు, ఇది శాస్త్ర నిషిద్ధమేమో, లేకపోతే ఈయన చెప్పింది తేలిక పదమేమో అనిపిస్తుంది. అదేమీ కాదు, నీ బుర్రకు అర్థం అవడానికి అలా చెప్పాడు తప్ప ఆయన చెప్పింది ఎప్పుడు శాస్త్ర విరుద్ధం ఉండదు. ఒకవేళ శాస్త్ర విరుద్ధం చెప్పిన గురువు చెప్తే గురువాక్యమే, గురువాక్యంతో కర్తవ్యం అన్నాడు. ఒక్కొక్కసారి గురువుగారు పనికిరాంది చెప్పినా చెయ్యాలి. వెనకటికి ఒక గురువుగారు శిష్యుడిని అలాగే పరిహాసం చేస్తే ఆ శిష్యుడు అది నిజమని నమ్మి చివరికి దానివల్ల వాడు ముక్తి పొందాడు. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో ఒక వైద్య గురువు ఉండేవాడు. ఆయన వైద్యం చేశాడంటే చెయ్యి పట్టుకున్నాడంటే రోగం తగ్గేది. అంతటి గొప్ప వైద్యుడు, ఎంతోమంది శిష్యుల్ని వైద్యులుగా తయారు చేశాడు ఆయన. ఒకసారి ఆయన తన శిష్యుడిని వెంట పెట్టుకుని అడవిలో మూలికలు కొయ్యడానికి వెళ్ళాడు. ఈ మూలికలతోటి మందు తయారు చేద్దామని ఆ మందు తయారు చేసే మూలికల కోసం వెళ్ళాడు. ఏదో వట్టి గొరవ, చిట్టి వరగోగు, పెద్ద వరగోగు ఇలాంటి వేళ్ళు చాలా ఉన్నాయండి. ఇవి వెతుక్కుంటూ ఉండగా అప్పుడు తమాషా జరిగింది. ఒక పెళ్లి గుంపు ఈ అడవి మార్గం గుండా వెడుతోంది. ఆ పెళ్లి గుంపులో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. ఆడపెళ్లి వారింటికి వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఈయన పెళ్లి కొడుకు తండ్రి, తల్లి, బంధువులు వీళ్ళంతా ఆడపెళ్లి వారి ఊరు వెడుతున్నారు. అక్కడ రేపు రాత్రి పెళ్లి, అందుకని ముందు రోజు వెడుతున్నారు. హఠాత్తుగా ఈ అడవిలోకి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు కడుపు నొప్పి పట్టుకుంది. మామూలు కడుపు నొప్పి కాదు, కడుపు అంతా గుడగుడలాడిపోయి సోలు వచ్చేసింది, బాధ వచ్చింది, తట్టుకోలేకపోయాడు. బాబోయ్ చచ్చిపోతున్నాను అన్నట్ట. శుభమానని పెళ్లి కెడుతూ అంటే ఈ పెళ్లి కొడుకు ఏమిట్రా ఇలా మళ్ళీ ఇక్కలు తిరిగిపోతున్నాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అని పక్క వాళ్ళు, అడవిలోనేమో వైద్యుడు ఎక్కడ దొరుకుతాడా అని అటు ఇటు వెతికారు. వాళ్ళ అదృష్టవశాత్తు ఈ వైద్యుడు శిష్యుడు కనపడ్డారు. ఇక వాళ్ళు ఆనందపడిపోయి, మహానుభావ మా పెళ్లి కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది, ఎవరు వైద్యం చేస్తారా, ఈ పిల్లాడికి ఏమైనా గండం వస్తుందో అనుకుంటుంటే అదృష్టవశాత్తు ధన్వంతరిగా ప్రసిద్ధికెక్కిన నువ్వు కనపడ్డావు, ఏదో ఒక మందు అయ్యి అన్నారట. ఆయన వెంటనే ఒక క్షణం ఉండు అని అక్కడ ఆపి పక్కన శిష్యుడితో పాటు ఒక పొదలోకి రహస్యంగా వెళ్ళి ఆ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత బయటకు వచ్చి 3 గుడికలు తీసి, ఒరే పెళ్లి కొడుక ఈ 3 గుడికలు రోట్లో వేసుకుని మింగి కాసిన మంచినీడు తగు, రోగం పోతుందన్నట. వాడు ఆ 3 గుడికలు మింగేశాడు. ఇంతెంత గుడికలు నల్లగా అగ్నిదుండు మాత్రంలో ఉన్నాయి. ఈ నల్లని గుడికలు మింగి ఈయన మంచినీడు తాగాడు. టక్కన పోయేదట్టు కడుపు నొప్పి. ఇంకా పెళ్లి కొడుకు తండ్రి ఆనందపడిపోయి, మా అబ్బాయికి ఏకంగా 10,000 వరహాలు కట్నం అండి, 100 వరహాలు మీకు ఇచ్చేసానండి, మా అబ్బాయిని బతికించారు, ఎందుకని వీడు పోతే కట్నం రాదు, మీరు వాడిని రక్షించారు బతికించారు అని ఆనందపడిపోయి ఓ 100 వరహాలు చేతిలో పెడితే ఆయన పుచ్చుకుని దీవించి వెళ్ళిపోయాడు. పెళ్ళికు పెళ్ళిపోయింది. ఇప్పుడు శిష్యుడు గురువుగారిని, గురువుగారు మోసం మోసం అన్నట. ఏం మోసం రా శిష్య అన్నాడు. మోసం కాకపోతే ఏమిటండి, మీరు వాడికి ఏమిచ్చారు, నేను చూశాను కదా, మీ పక్కనే ఉన్నాను కదా. ఈ వైద్యులు గారు శిష్యుడితో కలిసి ఆ దగ్గరలో ఉన్న ఒక పొదలోకి వెళ్ళి ఇలా పొట్ట నలిపి ఆ ఒంటి మీద ఉన్నంత మట్టి తీసి దాన్ని 3 గుడికల కింద దిద్ది చేతులు పెట్టాట. ఇంతకీ వైద్యుడు వేసింది అది మందు కాదు, ఈ ఒంటికి చెమట పట్టడం వల్ల వచ్చే మట్టి, ఒంటిని నలుచుకుంటే మట్టి వస్తుంది, ఆ మట్టిని ఇంతింతి గుడికలు చేసి ఆ గుడికలు పెళ్లి కొడుకు నోట్లో వేసి కలిసి మంచినీళ్ళు తాగించాడు. వాడికి రోగం తగ్గిపోయింది. మట్టి మందు కింద ఇచ్చి 100 వరహాలు కొట్టేస్తారా, తప్పు కదా, పైగా మందు అడిగితే మట్టి ఇవ్వడం ఏమిటండి అంటే, అదేరా నాయన నా ఉపాసనా మహిమ, గురువులు అంటే ఏమిటో తెలిసిందా, అడవిలో ఉన్నాను నేను, నా దగ్గర సమయానికి మందుల బాక్సు లేదు, ఆ పెళ్లి కొడుకు చూస్తే బాధతో గితగితలాడిపోతున్నాడు, మందు పడకపోతే చచ్చిపోతాడు, ఈ సమయంలో నా దగ్గర మందు లేదు, ఎప్పుడో నా ఊర్రా లేకపోతే తర్వాత మందు వేస్తానంటే వాడు ఆ బెంగతో చచ్చిపోతాడు. ఇంకోటి ఏంటంటే గొప్ప వైద్యుడు సమయానికి దొరికి కూడా మందు ఇవ్వలేదంటే ఈ కుర్రాడి కర్మనుకుని వాడు ఇంకొంచెం బెంగ పెట్టుకుంటారు. అందుకే తక్షణం నేను మందు వేశాను. సాధకులైనటువంటి గురువులు మట్టిస్తే మందు అవుతుంది, అది గురువు యొక్క మహిమ. రెండోది, అది నేను ఇచ్చాను కాబట్టి పనిచేసింది, నా మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి, అది నువ్వు నిజంగా మంది ఇచ్చిన పనిచేది. మీరు చూడండి ఒక్కోసారి, ఇప్పుడు నా మీద మీకు భక్తి ఉంది కాబట్టి ఇక్కడ నేను కూర్చుని ఏదైనా చెబితే నన్ను నమ్మి చేస్తారు. నిజంగా ఇంకో పండితుడి మీద మీకు నమ్మకం లేదా వాడు వచ్చి చెప్పినా నమ్మరు, చెప్పారులే పద్మాకర్ గారు చెబితేనే నమ్ముతా ఉంటారట. ఎందుకని ఈయన మీద గురి ఉంది కనుక. గురి లేనప్పుడు అతడు ప్రామాణికుడు, అతడు ఏం చేసినా అది ప్రమాణము అనే నమ్మకం ఉన్నప్పుడు, ఆ గురువుని నమ్మినప్పుడు అతను ఏం చెప్పితే అది ఫలిస్తుంది. ఈ వైద్యుడు మట్టిచ్చినా మందు అవుతుంది, అతను పట్టుకుంటే రోగం తగ్గుతుందనే నమ్మకం ఉన్నవాళ్ళు కనుక నేను నిజంగా మట్టిచ్చినా నమ్మకం వల్ల మందు అయింది, నమ్మకం లేకపోతే మందు ఇచ్చినా అది మట్టితో సమానం. అందుకే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమ్మం కాబట్టి వాడు ఏం చెప్పినా అవట్లా, ఒక్కొక్కళ్ళు ఉంటారండి బాబు, నిజంగా అనకూడదు కానీ ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతారు, ఎవరిని నమ్మరు వాడు. ఏమండి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనా అంటాడు. 30 సార్లు చేసుకోరాని ఆయన అన్న, మళ్ళీ సరిగ్గా విన్నారా మళ్ళీ చేసుకోనా అంటాడు. అంటే వీడికి ఆ గురువు గారి మీద నమ్మకం లేదు. ఇక నమ్మకం లేనప్పుడు ఎందుకు అడుగుతావు? నమ్మకం లేనప్పుడు వాడు చెప్పింది నీకు ఫలించదు. నిజంగా నీకు నమ్మకం ఉంటే వాడు ఏం చెబితే చెయ్యి, లేదా మాట్లాడు కొరకు అడగద్దు. అడగమని నేను ఏమని అడిగాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, గురువు దగ్గర వాదం చేయకూడదు. నిజంగా నీకు గురువు మీద నమ్మకం ఉంటే ఆయన పలానా అమ్మాయిని చేసుకుంటే చేసుకో, ఈ అబ్బాయిని చేసుకుంటే చేసుకో, లేదా నీ జాతకం ఇలా ఉంటుందంటే అలా చెయ్యి, మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని చేసుకో, లేదా నీకు నమ్మకం లేదు ఇక మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళకు. కాబట్టి గురువులతో ఏం చేయకూడదన్నాడు, నమ్మాలి తప్ప వాదం చేయకూడదు, ఆయనతో పరిహాసం చేయకూడదు. గురువుగారు ఎప్పుడైనా ఎవరి మీదైనా ముద్దొచ్చి ఏం తాతయ్య, లేక ఎవరి మీదన్నా ప్రేమ వచ్చి ఏం బామ్మ అన్న అనుకోండి, అమ్మాయిని ఏం తాతయ్య అనకూడదు. బామ్మ అన్నాను నేను అన్నాను కదా, నేను బామ్మ అంటే ఆవిడ బామ్మ అంటుందా, తాత అంటుందా, డామని సమాధానం చెప్పకూడదు. ఇది గురుస్తాను గుర్తుపెట్టుకోండి. నాన్నగారిని పిల్లలు వెళ్ళకపోవడం చేయకూడదు, పిల్లల్ని తండ్రి వెళ్ళకపోవడం చేయొచ్చు. అది స్థాయి, జన్మనిచ్చినటువంటి ఒక సద్గురుడు తండ్రి అంటే. కాబట్టి తండ్రి వేరు, పిల్లవాడు వేరు, గురువు వేరు, శిష్యుడు వేరు, ఇది గ్రహించాలట. అలా గురువులతో వాదోపవాదములు సరిపిన వాళ్ళు ఎంత నష్టపోతారో రాబోయే కాలంలో సారోచషమును సంభవ కథలో, ఇందీవ రక్షణ కథలో మీరు వింటారు. గురువులతో అంత జాగ్రత్తగా ఉండమని 1-2 సార్లు చెప్పింది. అసలు కొంతమందితో స్నేహం చేయకూడదు. ఎవరెవరితో? మత్తుడు, ఉన్మత్తుడు, ఉద్వృత్తుడు, అసత్వుండు, దుర్వినీతుడు, చౌర్య దూషితుండు, లుబ్ధుడు, అతివ్యయలోలుండు, శత్రుడు, అబద్ధుండు, బంధకీభర్త, హీనుడు, అతిబలవంతుండు, అతినిష్ఠురుడు, నిందుడను వీరితోడ సఖ్యంబు తగదు. స్నేహం చేసేటప్పుడు ఎన్నుకుని స్నేహం చేయాలి. ఎప్పుడు తాగుడు మైకంలో ఉంటాడు, గంజాయి మైకంలో ఉంటాడు, నల్లమందు మింగి మైకంలో ఉంటాడు, అటువంటి వాడితో పొరపాటున స్నేహం చేయకు. తాగుబోతుతో స్నేహం నీకు ఎప్పుడు ఒకప్పుడు కొంపముంచుతుంది. ఒక్కొక్కడు ఉన్మత్తుడై ఉంటాడు అంటే ఏమిటనమాట, పిచ్చాడు. పిచ్చాడు కూడా అంతే, పిచ్చివాడు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. హెహెహే అంటాడు, ఓహోహో అంటాడు. పిచ్చివాడిని నమ్మకూడదు సుమా, అందువల్ల పిచ్చివాడితో స్నేహం కూడా ప్రమాదం. ఉద్వృత్తుడు అంటే దురహంకారి, ఎవడు చెప్పినా వినడు ఇంతే అంటాడు. స్నేహితుడు చెప్పినప్పుడు మంచిని సేకరించాలి, అలా సేకరించని వాడితో కూడా స్నేహం చేయకూడదు. అలాంటి వాడు ప్రమాదకారి. దురహంకారంతో ఉండేవాడితో మీరే స్నేహం చేస్తారండి? మీ మాట ఎప్పుడు వెంటనే వాడు చెప్పినట్టే మీరు చేయాలి. వాడు ఒక్కోసారి తప్పుడు పనులు చేయించవచ్చు అని చేత. తర్వాత నిత్యక్రోధి, కోపంతో ఉండేవాడితో స్నేహం కూడా ప్రమాదమే. కోపిస్తాడు, తగాదా తెచ్చుకుంటాడు కదా అందరితో, వాడితో స్నేహం చేసిన వాడికి కూడా ఇబ్బంది వస్తుంది. అందరితో తగాద పడతాడు, కోపిస్తాడు, వాడితో స్నేహం చేస్తే పక్కవాళ్ళు మన్నదంతారు. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారు. ఓసారి ఏం జరిగింది, నాతో పాటు తిరుమల ఎక్స్ప్రెస్లో ఆ ఎదురుగుండా సీట్లో ఒకడు కూర్చున్నాడు, నేను ఒక చోట కూర్చున్నాను, వాడు ఎవడో కూర్చున్నాడు, వాడితో పాటు ఇంకో స్నేహితుడు ఉన్నాడు, ఈ కూర్చున్న వాళ్ళలో ఒకడు కోపిస్తాడు. కూర్చున్న దగ్గర నుంచి మొత్తం ఆ కంపార్ట్మెంట్లో అందరితో తగాద పడ్డాడు. చివరికి అందరూ కలిసి వాడు కొట్టారు, వద్దొద్దండి కొట్టద్దన్నందుకు ఈ స్నేహితుడు కూడా కొట్టారు. కోపిష్టాడుతో ఉంటే ఇది నష్టం. కాబట్టి అందరితో తగాదా పడే కోపిష్టివాడితో స్నేహం చేయకండి. కోపిష్టివాడంత పాపిష్టివాడు మరొకటి లేడు. తర్వాత దుర్వినీతుడు, నియమం లేనటువంటి వాడు, అటువంటి నీతి లేనటువంటి వాడితో స్నేహం చేయకూడదు. దొంగతనాలు నిత్యం చేస్తూ బతికేవాడితో స్నేహం చేస్తే పోలీసులు వాడితో పాటు నిన్ను పట్టుకుపోతారు. కాబట్టి దొంగతో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే. లుబ్ధుడితో, పిసిని కొట్టాడుతో అసలు స్నేహం చేయకూడదు. పిసిని కొట్టాడుతో కలిసి నువ్వు ఏ కాశీలో వెళ్ళామంటే నువ్వు కాశీలో కాదు మూసీలో దూకేలా చేస్తాడు వాడు. వాడికి దేనికి రూపాయి తీయడు, నీ చేత ఖర్చు పెట్టిస్తాడు. చివరికి నువ్వు చూస్తూ చూస్తూ వాడికి పెట్టకుండా ఉండలేవు. బాబో పీనాసాడితో స్నేహం కంటే హాయిగా అంతకంటే రోడ్డు మీద కాలినడకన ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది. అతివ్యయలోలు, డబ్బుని విచ్చలవిడిగా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టేవాడితో కూడా స్నేహం చేయకూడదు. ఎందుకని డబ్బుని తగలబెట్టడం కూడా ప్రమాదం. అటువంటి వాడితో స్నేహం చేస్తే నీకు కూడా డబ్బుని పాడు చేయటం వస్తుంది. అందుకే ఒక మాట చెప్తారు, ఏమిటో తెలుసా, భార్య ఊళ్ళో లేనప్పుడు, పురిటికి వెళ్ళినప్పుడు, లేక భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండి స్నేహితుల్ని ఇంట్లోకి పిలవకూడదట. ఈ స్నేహితులు ఏం చేస్తారు, అతివ్యయం నేర్పుతారు ఈ పిల్లలకి. పెళ్ళైనది, పెళ్ళైన తర్వాత భార్యను పుట్టింటికి పంపేశాడు వీడు, పురిటికో ఇంకో దానికో, వీడు ఒక్కడే ఉంటాడు. వీడు ఒక్కడే ఉండి ఏం చేస్తున్నాడు, 10 మంది పిల్లల స్నేహితులు తెప్పిస్తాట. ఈ స్నేహితుల్లో ఈ అతివ్యయం చేయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడి జీతం అంతా తగలబెడతారు. ఇది అలవాటు అవుతుంది, దాంతో వాడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు తాను ఒంటరిగా అయినా ఉండాలి, లేదా మహానుభావులు సద్వృత్తం కలిగినటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళతో స్నేహం చెయ్యాలి. డబ్బుని ఖర్చు పెట్టే వాళ్ళతోటి, నాస్తికులతోటి, పాపాత్ములతోటి స్నేహం ఎప్పుడూ ప్రమాదకరం. శత్రువుతో స్నేహం చేయకూడదు, వాడు శత్రువు ఒకప్పుడు. అటువంటి శత్రువు గనక మన దగ్గర మిత్రుడిగా నటించి చేరాడా, ఏదో సమయంలో కొంప ముంచుతాడు. కాబట్టి ఒకప్పుడు బద్ధ శత్రువు అయిన వాడిని నమ్మినట్టే నమ్మి దూరంగా పెట్టాలి. వాడికి మాత్రం మనం గుట్టుబట్లు చెప్పకూడదు. అలా చెప్పి కొంప మీదకి తెచ్చుకున్నవాడు కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది అన్యమతస్తులు ఉంటారు. వాళ్ళు మన దగ్గర మిత్రుల్లో చేరతారండో. ఓ స్వామీజీ దగ్గరికి అలాగే ఒక కిరస్తానం వాడు చేరి ఇంట్లో సీసీ కెమెరా పెట్టి ఆ స్వామివారు కొంప ముంచాడు, దొంపదించాడు. కాబట్టి శత్రువు అన్యమతస్థుడు మనకి మిత్రుడిలా నటించినప్పటికీ వాడిని నమ్మినట్టు నమ్మి ఇంట్లోకి మాత్రం ఇవ్వకూడదు, మన గుట్టుమట్టులు ఇవ్వకూడదు. తర్వాత వేశ్యాలోలుడైనటువంటి వ్యక్తితో అసలు పొరపాటును స్నేహం చేయకూడదు. మనకంటే బాగా బలవంతుడు ఉంటాడే, అటువంటి వాడితో స్నేహం కూడా చేయకూడదు. వాడు అతి బలవంతుడు కదా, వాడు హఠాత్తుగా తగాదాలు పెట్టుకుంటాడు, లేదా ప్రేమ వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే చచ్చిపోతాను. అందువల్ల కూడా అతి బలవంతుడితో స్నేహము ప్రమాదం. నిత్యం నిష్ఠురముగా పలికేవాడు, కఠినముగా పలికేవాడు, అస్సలు మెత్తగా మాట్లాడని వాడితో స్నేహం కూడా ప్రమాదం. ఎందుకని ఎప్పుడు వాడు దెప్పుతూనే ఉంటాడు, కఠినంగా పలుకుతాడు, వాడి నోటి వెంబడి మంచి మాటలు రావు. ఇలాంటి వాళ్లతో స్నేహం సాధ్యమైనంత వరకు దూరంగా విడిచిపెట్టు. నమ్మేవాళ్ళని కూడా ఎంత నమ్మాలో అంతే నమ్మాలట. పూర్తిగా నమ్మి మన గుట్టుబట్టు కూడా చెప్పకూడదు అండో. ఇవాళ ఉన్న స్నేహం రేపు ఉంటుందని నమ్మకం ఏమిటి? ఇవాళ నువ్వు నమ్మి నీకు సంబంధించిన టాప్ మోస్ట్ సీక్రెట్స్ చెప్పావు, నీకు సంబంధించిన అతి రహస్యాలు చెప్పావు. వాడు అవన్నీ మనసులో పెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఇంత తేడా వస్తే ఈ గుట్టుబట్టులు ఇతరులకు చెబుతాడు, వీడు కొంప ముంచుతాడు. కాబట్టి మనకి సంబంధించిన కొన్ని గుట్టుమట్లు మాత్రం ఎవరికీ చెప్పకూడదట. ఒక్క భార్యాభర్తలు మాత్రమే, అది కూడా బాగా ఒకరినొకరు నమ్మాక ఒక 5-6 ఏళ్ళు కాపురం నడిచాక అప్పుడు చెప్పాలట. పెళ్ళైన కొత్తల్లో కూడా చెప్పొద్దంటాడు. కొత్తల్లో కూడా నమ్ముకోవడానికి లేదు, ఈ చిన్న చిన్నవే తగాదాలు అవుతాయి. అందుకని ఇప్పటి ముక్కల్లో చెప్పాలంటే పెళ్ళయ్యాక 25 ఏళ్ళు పండగ జరుపుకున్నాక అప్పుడు చెప్పుకోండి పర్వాలా. నా చిన్నప్పుడు అలా చేశా ఇలా చేశా అని చెప్పుకుంటే ఈ 25 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు కొత్తగా విడిపోవడానికి అంతగా ఇష్టపడరు. అదే కొత్తలో చెబితే అవి కొత్త ప్రమాదం అంట. ఎంత అద్భుతమైన విజ్ఞానం ఉన్నదండి ఇందులో. మనుషుల్ని కలపడానికి ఎన్ని రకాల ప్రవర్తనలు ఉండాలో అవన్నీ చెప్పింది ఆవిడ. సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలు చెయ్యి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దేవతలకి మునులకి ఇలాంటి వాళ్ళందరికీ తర్పణాలు మాత్రం ఇవి, తర్పణములు ఇవ్వకుండా ఉండకూడదు. నోటితోటి నిప్పులు ఊదకూడదట. అనలము నోర ఊద తగదు. అగ్నిహోత్రుడు అత్యంత పవిత్రుడు, విష్ణు స్వరూపుడు. తెలియక చాలామంది ఉఫ్ఫని అగ్నిని ఊత్తారు, నోట్లో ఉన్న ఉమ్ము అందులో పడుతుంది, లాలాజలం పడుతుంది, అది మహాపాపం. దానివల్ల ఈ కంఠ రోగాలు వస్తాయట. ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసా? ఇక నువ్వు అన్నం తినలేవు. అలాంటి వాడు ఏం చేయాలి? గొంతుకులోకి అన్నం వెళ్ళకపోయినా, ఆహారం గొంతుకులోకి సక్రమంగా వెళ్ళకపోవటం వల్ల అనారోగ్యం వస్తున్నా, ఆవిడ అగ్నిని ఉపాసించాలి. ఆ అగ్ని స్తోత్రం మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. మేమన్నీ రాసి పెట్టి ఉంచాం, వాటిని రేపో మాపో ప్రింటింగ్కి వారు ఇస్తారు. ఆ కాగితాలు సేకరించండి, దానికి అగ్నిస్తవము అని పేరు. ఈ అగ్నిస్తవాన్ని ఎందుకు రాశారంటే, ఈ స్తవం రాసిన వాడు సాక్షాత్తు మార్కండేయుడే. రాబోయే కథలన్నీ మార్కండేయుడు క్రౌష్టుకి అనేటటువంటి ఒక మునికి చెబుతాడు, క్రౌష్టుకి అనే ఒక మునికి. అందులో అగ్నిహోత్రుడి మీద ఒక స్తోత్రం రచించాడు మార్కండేయుడు. ఆ స్తోత్రం మునికి చెప్పాడు, అది కథలో మధ్యలో వస్తుంది. ఆ స్తోత్రం ఎందుకు రాశానో చెప్పాడు ఆయన. అగ్నిని నోటితో ఊదడం వల్ల గొంతుకి సంబంధించినటువంటి పుండులు ఏర్పడతాయి, అన్నం తినడం అనేటటువంటిది తగ్గిపోతుంది, అన్నం తినకపోవటం వల్ల చిక్కిపోతాడు, తద్వారా మనిషికి ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యవంతుణ్ణి చేసి గొంతు నొప్పి తగ్గించి గొంతుకులోకి ఏదన్నా వెడుతూ ఉంటే ఆహారం సుఖంగా వెళ్ళేలా చేసేటటువంటి స్తవం ఆ అగ్నిస్తవం. అద్భుతమైన స్తవం అన్నమాట. అటువంటి అగ్నిస్తవం చేసుకోండి, దానివల్ల లాభం ఏమిటనమాట, మళ్ళీ మనకి ఆహారం సక్రమంగా గొంతు ద్వారా లోపలికి పెడుతుంది. ఏ సెలైన్ల ద్వారా ఇంకక్కర్ లేకుండా తిండి తినగలుగుతాం. ఈ మధ్యకాలంలో చాలామంది అండి నాకు ఎక్కడ చూసినా కంప్లైంట్లే. నేను దాదాపు 100-150 కేసులు విన్నాను, అమెరికాలో విన్నాను. హఠాత్తుగా ఏదో రోగం రావడం, తిండి తినలేకపోతున్నారట. దిగట్లేదు అని బాధపడుతున్నారు, గొంతుకు నుంచి ముద్ద దిగట్లేదని బాధపడుతున్నారు. ఇది ఎందుకు వస్తుంది? ఎప్పుడో ఒకప్పుడు మనం అగ్నికి అపచారం చేసిన వాడు అవుతా అంట. ఉఫ్ఫను వదడము, లేకపోతే ఎంగిలి నోటితో అగ్నిని ముట్టుకోవడమో వెలిగించటమో బయట ఉన్నప్పుడు వెలిగించటమో ఇలాంటి పాపములు చేసినప్పుడు ఇలా మనకి గొంతు దిగత అన్నం, అప్పుడు ఆ స్తోత్రం చేస్తే ఆ దోషం పోతుంది. ఒకవేళ అత్యావశ్యక స్థితిలో యజ్ఞములో నిప్పు ఆరిపోతుంది, ఆ నిప్పుని వెలిగించడానికి మన దగ్గర లేక ఊదడానికి ఏ విసిరికర్ర లేదు, అప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని, కుడి చెయ్యి అడ్డం పెట్టుకుని ఉఫ్ఫని చేతి మీద ఉండగా ఆ గాలి విడిచిపెట్టమన్నాడు. సాధ్యమైనంత వరకు విసరకర్రతో విసరండి, నోటితో ఊదదు, ఏ గొట్టంతో అయినా ఊదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏ అడుగులోనూ యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ విసిరికర్రలు ఉండవు, ఊదకపోతే అగ్ని చల్లారిపోతుంది, యజ్ఞంలో అగ్ని చల్లారకూడదు, అప్పుడు కుడి చెయ్యి అడ్డం పెట్టుకుని ఉఫ్ఫని ఊదాలండి. ఒత్తప్పుడు మాత్రం అనవసరంగా అగ్నిని నోటితో ఊదకూడదు. అగ్నియు నీరును ఒక్క మాట తేజనదు. అగ్ని నీరు అంటే నిప్పు నీరు చెరో చెత్తో పట్టుకోకూడదు. అది ఎప్పుడు పట్టుకోవాలి? శ్మశానానికి వెళ్ళినప్పుడే పట్టుకోవాలి. అందుకని నిప్పు నీరు ఒకేసారి చెరో చెత్తోటి పుచ్చుకుని వెళ్ళకూడదు. తర్వాత గురువుకేసి కాళ్ళు చాచుట. కాళ్ళు చాచకూడదు. రాత్రి పడుకునేటప్పుడు గురువుగారి నెత్తి మీద కాళ్ళు పెట్టి మనం నిద్రపోకూడదు. ఆవుల మీద కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. దేవుడికి ఎదురుకుండా కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. దేవాలయం ఉందనుకుందాం, అప్పుడు మన కాళ్ళు ఆ దేవుడు ఉన్నటువంటి ప్రాంతం కేసి మాత్రం పెట్టకూడదట. అలా నిద్రపోవాలి. సాధ్యమైనంత వరకు ఏ ఊళ్ళో ఉండాలో చెప్పింది. ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు, పారునట్టి ఏరును వెజ్జును మచ్చికయును లేకుండును, అచ్చట వశయం పవల్లవదభిలుత చరిత. ఊళ్ళో మన చేత పుణ్యకార్యక్రమాలు చేయించే బ్రాహ్మడు లేకపోతే పురోహితుడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండద్దు. ఎచ్చట శ్రోత్రియుడు, శ్రోత్రియుడు లేని ఊళ్ళో ఉండద్దు. అప్పుడప్పుడు ధనమిచ్చునతడు, అప్పు కావలసి వస్తే అప్పిచ్చే డబ్బు ఉన్నటువంటి వాడు ఉండాలి. ఎంత గొప్పవాడికైనా ఎప్పుడో ఒకప్పుడు అవసరానికి డబ్బు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టక్కున లెక్క జమ లేకుండా కాస్త డబ్బు అప్పిచ్చేటటువంటి వాడు ఆ ఊళ్ళో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండాలి అంటే విప్రుడు ఉండాలి, డబ్బిచ్చేవాడు ఉండాలి. పారు నట్టి ఏరును ఎప్పుడూ ప్రవాహం ఉండాలి. ఊళ్ళో ఒక కాలవో లేకపోతే పెద్ద చెరువో లేక నదియో ఉండాలి. కాలవ లేదు, చెరువు లేదు, ఏ నల్ల చెరువు తెల్ల చెరువు లేదు, మంచినీళ్ళు లేవు. అప్పుడు నీళ్ళు లేకపోతే ఏమైపోతుంది? యాతన పడిపోతాడు. ఎప్పటికీ స్నానానికి నీళ్ళు ఉండవు. అందువల్ల నిత్య ప్రవాహం ఉండాలి. ఏరు ప్రవహించే ఊళ్ళో ఉండు. వెజ్జును ఊళ్ళో వైద్యుడు కూడా ఉండాలి. వైద్యుడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండకూడదు. ఇవన్నీ ఉన్నా ఆ ఊళ్ళో మనని గౌరవించేవాళ్ళు ఉండాలి, తెలుసున్నవాళ్ళు ఉండాలి, ప్రేమించేవాళ్ళు ఉండాలి. అది మచ్చిక. ఒక్కోసారి అన్నీ ఉంటాయట, కానీ ఆ ఊళ్ళో వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ద్వేషంతో ఉంటారు. మనం ఏం చేసినా మనం సంపాదించినా ఏడుస్తారు. ఆ ఊళ్ళో ఎలా ఉంటామండి? నువ్వు ఒక ఊళ్ళో ఉన్నావు, ఆ ఊళ్ళో ఇందాక చెప్పినట్టుగా శ్రోత్రియుడు ఉన్నాడు, డబ్బిచ్చేవాడు ఉన్నాడు, నీళ్లున్నాయి, వైద్యుడు ఉన్నాడు. కానీ నువ్వు ఆ ఊళ్ళో ఉన్నంతకాలం నీకు కూడా అందరూ ఏడుస్తున్నారు. నువ్వు పైకి వస్తూ ఉంటే తిట్టుకుంటున్నారు, ఎప్పుడు చస్తావని చూస్తారు, నీలో తప్పులు పెట్టి పడకూడదాం అనుకుంటారు. ఇంకా ఊళ్ళో ఉండలేవు. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మనని ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉండాలి. ఆ ఊళ్ళో ఉండాలి. ఇవి లేకపోతే అక్కడ ఉండదని చెప్పేసి కొండ బదులు కొట్టినట్టుగా. అంటే ఈ పద్యాన్ని మార్చి సుమతీ శతకారుడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడు, చొప్పడిన చోట ఉండు చొప్పడకున్నట్టి ఊర జరకుము సుమతి అని దీన్ని యాజిటీజ్గా రాసిపారేశాడు ఆయన. అందుకని మహానుభావులు మార్కండేయ పురాణంలోనే నీతులన్నీ, సుమతీ శతకంలో ఉన్న చాలా నీతులన్నీ పురాణాల్లోవే. ఇలాంటి పద్యములను తన భాషలో మళ్ళీ కొంచెం మార్చుకున్నాడు. ఇందులో ఉన్నది ప్రతీది అందులో ఉంచుకోండి. ఎచ్చట శ్రోత్రియుడు అన్నాడు అందులో. తర్వాత ధనమిచ్చునతడు అంటే డబ్బిచ్చేవాడు, అప్పిచ్చువాడు నెత్తుకున్నాడు. వెజ్జుని ఇందులో చెప్పాడు, అందులోను వైద్యుడు అన్నాడు. ఎప్పుడు ఎడతెగకపోరు, ఇందులో కూడా నీరు గలుగు ఏరు అని సుస్పష్టంగా చెప్పాడు. ద్విజుడు ఇదో శ్రోత్రియుడు అన్నాడు. ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఏం చెప్పాడు అధికంగా? మచ్చిక కూడా ఉండాలి. నిన్ను ప్రేమించేవాళ్ళు, నీకు అక్కడ అభిమానం కలిగేవాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు ఉండాలి. ఆ మాట మాత్రం సుమతీ శతకారులు చెప్పలేదు. మొత్తం మీద మనం ఊళ్ళో ఉండడానికి కొన్ని పరిణామాలు ఉండాలి, కొన్ని రకాలైనటువంటి శుభాలను ప్రసాదించేటటువంటి వస్తువులు ఉండాలి. సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేసేటప్పుడు నెల నెల పొట్టపోషణకి తక్షణం జీతం ఇచ్చేటటువంటి వాడు, ఏడిపించకుండా జీతం ఇచ్చేటటువంటి యజమానిని పౌరులు ప్రేమిస్తారు. నువ్వు రాజువి, ఎంతోమంది భటులకి, మరి ఎంతోమందిని పోషించడానికి జీతమిచ్చి పోషించాలి. రాజన్నాక భటుల్ని పోషించాలి, మంత్రులను పోషించాలి, పురోహితుల్ని పోషించాలి, అవసరాన్ని బట్టి ఎంతోమంది సేవకుల్ని పోషించాలి. వీళ్ళకి నెల నెలా జీతం ఇవ్వకుండా సమ్మర్లో కటింగ్ అంటే ఎలాగా? మహారాజు అంటే ఎలా ఉండాలి? పూర్వం ఒక ఊరు ఉండేది, ఆ ఊళ్ళో కాన్వెంట్ ఉండేది. ఆ కాన్వెంట్లో కర్మగాలి కొంతమంది మహానుభావులు కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉండేవారు. ఎప్పుడు సమ్మర్ వచ్చినా సమ్మర్లో జీతం ఇచ్చేవాడు కదా ఆ యజమాని గారు. ఇంకా చూడండి ఎంత బాధపడిపోయారు ఆ మేస్టర్లు. ఆ టీచర్లకి వేసవకాలంలో జీతం ఇవ్వకపోతే ఉసూరు మంత్ర వాళ్ళు. మరి ఇంత చేసి జీతం ఎంతో తెలుసా? ప్రిన్సిపాల్గా పనిచేసిన మా శర్మ గారికి 125 రూపాయలు ఆయన ప్రిన్సిపాల్గా చేశాడు. అడుగుతాను నేను ఆ తర్వాత పనిచేశాను, నాకెంతో తెలుసా జీతం ఏకంగాను? ప్రారంభంలో 80 రూపాయల నుంచి నేను అక్కడి నుంచి విసిగెత్తిపోయే సమయానికి 145 రూపాయలు ఔదార్యం జీతం. అలాంటి వాడి దగ్గర ఎవడు పనిచేస్తాడు? చస్తూ ఉంటేను 145 రూపాయలకు గట్టిగా ప్యాంటు షర్టు రాదు. అలా ఏడిపించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పైగా నీ కోసం స్కూలు పెట్టా మిమ్మల్ని బాగు చేస్తానంటే అక్కడ ఎవడు పనిచేస్తాడు? కాబట్టి ఇక్కడ మహారాజువు నువ్వు, ప్రజల కష్టనష్టాలు తెలుసుకో, కనీసం అన్నమైనా తినగలగాలి, ఒక్క గుడ్డైనా కొనుక్కోగలిగి ఉండాలి. ఆ కాస్త జీతం తప్పకి ఇచ్చే జీతం సక్రమంగా అయ్యి 1వ తారీఖు నాడు జీతం అవ్వకుండా 15వ తారీఖు నాడు ఇచ్చి అడ్వాన్స్ అడిగితే మళ్ళీ దానికి వడ్డీ కడితే ఆ తర్వాత నీ నడ్డి వెరగొడతారు ప్రజలు. కాబట్టి నాయన నువ్వు మారు మాట్లాడకుండా నీ దగ్గర పనిచేసేవాడు ఎంతో కొంత ప్రేమగా చూడు, మరీ క్రూరత్వంగా చూడకు. పని చేయించేటప్పుడు కఠినంగా చేయించుకోవాలి, జీతం ఇచ్చే చోట మాత్రం మృదువుగా ఇవ్వాలి. మరీ రాజుగారు మెత్తగా ఉంటే పని చేయరు యజమానులు, మరీ పట్టించుకోకుండా ఉంటే వాడు నెత్తెక్కుతాడు. కాబట్టి కఠినత్వం చూపించాలి, కానీ పెట్టే చోట మృదుత్వం చూపించాలి.